ద్రౌపదిని లోకంలో చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే ఆమెకి ఐదుగురు పత్తులు గనక, ఇది లోకాచారానికి విరుద్ధమైనటువంటిది గనక. లోకంలో ఒక పురుషుడు అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవటం ఉంది కానీ ఒక స్త్రీ అనేక మంది పురుషులను వివాహం చేసుకోవటం ఎక్కడో అరుదుగా మాత్రమే ఉంది కానీ అన్ని చోట్ల లేదు. అందువల్ల ద్రౌపదిని తేలిగ్గా చుట్టం కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ద్రౌపదిని మహాపతివ్రత అని లోకంలో అందరూ పరిగణిస్తూ ఉన్నారు మహాత్ములతో సహా. ఎందుకని? కొందరేమో విమర్శిస్తూ ఉంటారు, కొందరేమో ప్రశంసిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతుంది? ద్రౌపది మహాపతివ్రత అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా వినాలి. ద్రౌపది మహాపతివ్రత అనటంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఎందుకనంటే ఆ కాలంలో అనేక మంది మహర్షులు, దేవర్షి అయినటువంటి నారదుడు, మరి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు, మరి కురువంశపు పెద్దలు, భీష్ముడు, విదురుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కాక శత్రువులైనటువంటి దుర్యోధన, ధృతరాష్ట్రుడు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్య మహాత్యాన్ని ప్రశంసించినటువంటి వాళ్ళే. ధృతరాష్ట్రుడు కూడా ద్రౌపదిని కోరికలు కోరుకోమనేటప్పుడు అన్నాడు, అమ్మా నీవు నా కోడళ్ళ అందరిలోకి ఉత్తమరాలివి, మహాపతివ్రతవి అని. మరి దుర్యోధనుడేమో రాజసూయాగంలో ఆ ద్రౌపదీదేవి చేసినటువంటి పని ప్రశంసిస్తూ ధృతరాష్ట్రుడితో ఎన్నో విషయాలు చెప్పాడు. వీళ్ళందరే కాదు, నోటికొచ్చినట్టుగా ద్రౌపదిని తోలనాడినటువంటి కర్ణుడు ఇక్కడేమో ఎట్ల పడితేట్టు మాట్లాడాడు, ద్రౌపదిని బందకి అన్నాడు. బందకి అంటే వేశ్య అని అర్థం. మరి ఐదుగురు పత్తులున్నారు కాబట్టి ఆరో వాడిని ఎంచుకోమన్నాడు. నీలాంటి వాళ్ళకి ఎంతమంది ఉన్నా పర్వాలేదులే అన్నాడు. ఎన్ని మాటలు అన్నాడు. ఇన్ని మాటలు అన్నటువంటి వాడు శ్రీకృష్ణుడి దగ్గర క్షమాపణ కోరుకున్నాడు. యదబ్రో మహం కృష్ణ కటకానిస్మ పాండవ ప్రియార్థం ధర్తరాష్ట్రస్య తేన తప్పేహే కర్మణ అని. అయ్యా నన్ను క్షమించు, ఆ రోజున వాళ్ళందరినీ కూడా నేను నోటికొచ్చినట్టు మాట్లాడింది ఏంటంటే ధర్తరాష్ట్రుల యొక్క ప్రీతి కోసం, దుర్యోధనాథులు సంతోషిస్తారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, రెచ్చిపోయి. కాబట్టి నేను అట్లా ఆ రోజు మాట్లాడాను, నన్ను క్షమించు అన్నాడు. దీన్ని బట్టి అందరు కూడా ద్రౌపది మహాపతివ్రత అనేటువంటి విషయం ఆనాడున్నటువంటి వాళ్ళందరూ కూడా శత్రువులు, మిత్రులు, సామాన్యులు, మహాత్ములు, మహర్షులు, దేవర్షులు అందరూ కూడా అంగీకరించారు. దీనికి అంతకుముందు జన్మలో పరమశివుడి యొక్క వరం ఉంది. నువ్వు ఐదుగురు భర్తలైనప్పటికీ కూడా నువ్వు పతివ్రతగా పరిగణించబడతావు. ఇదంతా బాగానే ఉంది కానీ మహాభారతంలో లేకపోయినప్పటికీ మరి ద్రౌపది ఇలా ఎలా నడుచుకుంది? వివాహం అయిపోయిన తర్వాత పాండవులకి, ద్రౌపదికి వివాహం అయిపోయిన తర్వాత నారదుడు ఒకసారి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్తాడు. స్త్రీ వల్ల ఎంత మంచి అనుకూలంగా ఉన్నటువంటి సోదరులైనా సరే కొంత వైరుధ్యం వస్తుంది. మీలో అలాంటి వైరుధ్యం రాకుండా ఉండాలంటే మీరు ఐదుగురు కూడా ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకోండి అన్నాడు. అప్పుడు ధర్మరాజు చెప్పాడు, ఇక నుండి ద్రౌపది మా ఐదుగురితో ఒక్కొక్కరితో ఒక్కొక్క సంవత్సరం పాటు ఉంటుంది. ఎవరితోటైతే ద్రౌపది ఉంటుందో ఆ సమయంలో మిగిలినటువంటి వాడు వాళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు చూడకూడదు. అలాగైనా చూసినట్లయితే 12 సంవత్సరాలు వాళ్ళు వనవాసం చేయాలి అని ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ నియమం ప్రకారమే ద్రౌపది ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క సంవత్సరం చొప్పున ఉంటుంది. అయితే ఆ ఉండటం ఎలా ఉంటుంది? ఎలా ఉంటే ద్రౌపది మహాపతివ్రతగా పరిగణించబడుతుంది అంటే, ద్రౌపది ధర్మరాజు దగ్గర ఉన్నటువంటి సంవత్సరం ధర్మరాజుని భర్తగా అనురాగంతో చూస్తుంది, మిగిలిన 4 సోదరుల్ని మరుదులుగా వాత్సల్యంతో చూస్తుంది. తర్వాత సంవత్సరం భీముడి దగ్గర ఉన్నప్పుడు భీముడినేమో భర్తగా అనురాగంతో చూస్తుంది, మరి మిగిలిన అర్జును, నకుల, సహదేవులనేమో మరుదులుగా వాత్సల్యంతో చూస్తుంది. మరి ధర్మరాజుని పితృసమో జ్యేష్ఠ అనేటువంటి ధర్మం ప్రకారం, అంటే జ్యేష్ఠుడు తండ్రితో సమానం గనక ధర్మరాజు మామ అవుతాడు, అందుకని మామగా పూజ్యభావంతో చూస్తుంది. అలాగే అర్జునుడి దగ్గర ఉన్నప్పుడు ధర్మరాజు భీముడు వాళ్ళిద్దరిని మామలుగా పూజ్యభావంతో చూస్తుంది, నకుల సహదేవుల్ని మరుదులుగా వాత్సల్యంతో చూస్తుంది, అర్జునుడినేమో భర్తగా అనురాగంతో చూస్తుంది. అలాగే నకులతో ఉన్నప్పుడు సహదేవుడినేమో వాత్సల్యంతో మరిదిగా చూస్తుంది, నకులుని భర్తగా అనురాగంతో చూస్తుంది, మిగిలిన ముగ్గురు పెద్దవాళ్ళని ధర్మజ భీమార్జునులనేమో మామలుగా పూజ్యభావంతో చూస్తుంది. ఇక అందరికంటే చిన్నవాడైనటువంటి సహదేవుడితో ఉన్నప్పుడు సహదేవుడినేమో అనురాగంతో భర్తగా చూస్తుంది, మిగిలిన నలుగురినేమో మామలుగా పూజ్యభావంతో చూస్తుంది. అంటే ఒకే వ్యక్తిని అంటే భర్తగా అనురాగంతో చూడటము, మళ్ళీ సంవత్సరం మారేటప్పటికి మామగా పూజ్యభావంతో చూడటం, లేదా మరిదిగా వాత్సల్యంతో చూడటం అనేటువంటిది, అంటే ఒకే వ్యక్తిని ఈ ప్రకారమైనటువంటి భావనతో చూడగలిగేటువంటి మనో నిగ్రహం అది ద్రౌపదికే చెల్లు, ఇంకా ఎవరికి సాధ్యమయ్యేటువంటి పనిగా. అందుకనే ద్రౌపదీదేవి యొక్క పాతివ్రత్యం సీతా సావిత్రి అనసూయ మిగిలినటువంటి వాళ్ళందరికంటే కూడా ఇంకా గొప్పగా చెప్పాలి, ఎందుకంటే వాళ్ళందరికి ఒక్కడే భర్త కాబట్టి హాయిగా భర్తకు అనుకూలంగా ఉన్నారు. కానీ ద్రౌపది అట్ల కాదు, ఈమె యొక్క పాతివ్రత్యం అంతా ఎలాంటిది అంటే కత్తి మీద సాము, సర్కస్ లో తీగ మీద నడక, అలాంటి కష్టమైనటువంటి ఆ మనో నిగ్రహంతో ఆమె తన యొక్క పాతివ్రత్య ధర్మాన్ని నిలుపుకుంది, అందుకనే అందరి చేత ప్రశంసించబడింది. మరొక విషయం ఏమిటంటే ఐదుగురు పాండవులకి ఐదుగురు భార్యలు ఉన్నారు వేరుగా, ధర్మరాజుకి దేవిక అనేటువంటి భార్య ఉంది, భీముడికి హిడింబ అనేటువంటి ఆమెమో ఆమె భార్య కాదు, ఆమె మామూలుగా కాంట్రాక్ట్ మ్యారేజ్ అది, అంటే బిడ్డ పుట్టేంత వరకే ఆమె. కానీ ఇరుమిత్ర అనేటువంటి ఆమె ఉంది. అలాగే అర్జునుడికి మరి శ్రీకృష్ణుడి యొక్క చెల్లెలు సుభద్ర ఉంది, ఇంకా ఉలూపి మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే నకులుడికి చైద్య చైద్యశిపురాజు కుమార్తె ఉంది, మరి సహదేవుడికి విజయ అనేటువంటి ఆమె ఉంది. అంటే అందరికీ కూడా భార్యలు ఉన్నారు, అందరికీ కూడా కొడుకులు, మళ్ళీ ఐదుగురికి కొడుకులు కూడా ఉన్నారు వేరే. మళ్ళీ ద్రౌపదికి ఐదుగురు ద్వారా పుట్టినటువంటి కొడుకులు ఉపపాండవులు, ద్రౌపదేయులు లేదా ఉపపాండవులు అంటారు వాళ్ళు. మరి ఇంత ఇంత జాగ్రత్తగా తన యొక్క పాతివ్రత్య ధర్మాన్ని నిలుపుకోవటం ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచించినట్లయితే నభూతో న భవిష్యతి అని చెప్పాలి. అంతకుముందు ఎవరు లేరు, ఇక ముందు ఎవరు ఉండటం కూడా సాధ్యమయ్యేటువంటి పని కాదు. అదిగో అది ద్రౌపది దేవి యొక్క పాతివ్రత్య మహాత్యం. అందుకనే ఆమెని చాలా గొప్పగా చెప్పుకోవాలి ఈ ఈ పాతివ్రత్యం అనేటువంటి విషయంలో.